శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనానికై వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మనని, ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు బాబా నిరాకరించను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లా అడిగింది, ఇదేమి ఇద్దరూ కలిసి వచ్చారు, ఒకరి దక్షిణ ఆమోదించుతుంది, రెండవ వానిది తిరస్కరించుతుంది, ఎందులకి భేదభావము? బాబా ఇలా జవాబిచ్చారు, శ్యామ ఎందుకో నీకేమీ తెలియదు, నేనెవరి వద్ద ఏమీ తీసుకోను, మసీదుమాయి బాకీని కోరును, బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును, నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవా, నాకేమీ అక్కర్లేదు, నేనెప్పుడూ స్వతంత్రుడను, రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించే తీరవలను, దానిని తప్పించుకునే మార్గం లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇలా అన్నారు, ప్రప్రథమున అతడు పేదవాడు, ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం ఇచ్చదనని తన ఇష్టదైవానికి మొక్కుకొనను. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగం దొరికింది. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, తర్వాత 60, 100, 200 రూపాయలకు హెచ్చింది. చివరకు 700 రూపాయలకు హెచ్చింది. అతడు ఐశ్వర్యాన్ని అనుభవించు కాలమందు తన బ్రొక్కును మరచింది. అతని కర్మఫలమే అతని ఇచ్చట తీర్చుకుని వచ్చింది. ఆ మొత్తమే 15 రూపాయలు నేను దక్షిణ రూపంగా అడిగి తిని. ఇంకొక కథ బాబా ఇలా చెప్పారు, సముద్ర తీరాన తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటుంది. యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనం పెట్టింది. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండుమనను, నేనక్కడ నిద్రపోతుంది. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు ఖండించేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతా దొంగలించను. నేను లేచి చూసుకోగా 30,000 రూపాయలు పోయాయి. నేను మిగుల బాధపడుతుంది, ఏడుస్తూ కూర్చుంటుంది. పైకమంతా నోట్ల రూపంగా ఉండను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించను అని అనుకుంటుంది. భోజనము నీరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షము కాలం కూర్చుండి నా కలిగిన నష్టమున ఏడ్చుచుండిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోతూ నేను ఏడ్చుచుండట చూసి ఎందులకు ఏడుస్తున్నావు అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతాన్ని చెప్పుకుని వారిలా అన్నారు, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును, ఒక ఫకీరు వద్దకు వెళ్ళును, వారి చిరునామా నేనిచ్చదును, వారిని శరణు వేడుము, వారు నీ పైకం నీకు తిరిగి తెప్పించదురు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యం దొరుకునంత వరకు విసర్జింపుము. నేను పకీరు చెప్పినట్లు నడుచుకుంటుంది. నా పైకం నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు వెళ్తుంది. అక్కడొక స్టీమర్ ఉన్నది. దానిలో జనాలు ఎక్కువగా ఉండుటచి లోపలకు ప్రవేశించలేకపోయితుంది. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు వెళ్ళితుంది. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయింది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చాను. కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనం కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అలాగే చేశారు. శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టింది. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా ఉన్నదనను, బాబా వారెన్నడూ సముద్ర తీరానికి పోయి ఉండలేదు, వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకున్నది, ఎన్నడూ ప్రయాణం చేయలేదు, ద్రవ్యం ఎప్పుడూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు, కావున దాని భావం తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగింది. అతిథుల మనస్సు కడిగింది. వారి కండ్ల తడిపెట్టుకున్నది. ఏడుస్తూ బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే అని చెప్పారు. బాబా చెప్పిన కథ మాగూర్చే, వారు చెప్పినదంతా మా విషయం, వారికి ఎలా తెలుసునో అన్నది గొప్ప చిత్రం. భోజనమైన తర్వాత పూర్తి వివరాలు చెప్తాము అన్నారు. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకుంటూ అతిథులు వారి కథలను చెప్పదొరంది. అందులో ఒకరు ఇలా చెప్పారు, లోయలోనున్న ఊరు మా స్వగ్రామం, జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగం లభిస్తే నా మొదటి నెల జీతం ఇచ్చదనని దత్తదేవునికి మొక్కాను. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు ఇచ్చింది. నా మొక్కును నేను మరిచాను. దాన్ని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకున్నారు. అది దక్షిణ కాదు, అది పాత బాకీ, తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట. నీతి, బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనడానికి ఒప్పుకోలేదు. వారు ధనాన్ని ప్రమాదికారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహాసపతి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇవ్వలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అనే బాబా భక్తుడు చాలా ద్రవ్యాన్ని బాబా సముఖమున మహాసపతికి ఇచ్చాను. కానీ బాబా దానిని పుచ్చుకోనడానికి అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇలా ప్రారంభించింది. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుండి నౌకరు చేయుచున్నా దురదృష్టమున వాడు చెడుమార్గంలో పడింది. వాని మనస్సు మారిపోయింది. వారు నా ద్రవ్యమంతా దొంగలించను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వాన్ని అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయింది. బాబా సరిగ్గా ఆ మొత్తాన్ని ఎలా చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడుస్తూ కూర్చుంటుంది. నా ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాట పడుతుంది. విచారగ్రస్తుడని దుఃఖంతో అరుగుపై కూర్చోగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణాన్ని తెలుసుకొనను. నేను వివరాలన్నీ తెలిపితిని. అతడు సిరిడీ సాయి అనే ఔలియా ఉన్నారు. వారికి మొక్కుము, నీకు ప్రియమైన ఆహారాన్ని విడువోము. నీ మనస్సులో వారి దర్శనం చేసే వరకు నీకు ప్రియమైన ఆహారము తినని మొక్కుకో అన్నారు. నేను అలాగే, బాబా నా ద్రవ్యం దొరికిన పిమ్మట నీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నం తినదను అని మొక్కుకుంటాను. దీని తర్వాత 15 దినములు గడిచింది. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చింది. నా శరణు వేడిని. వాడిలా అన్నాడు, నేను పిచ్చి ఎత్తి అలా చేశాను. నా శిరస్సు నీ పాదాలపై పెట్టుకు, దయచేసి క్షమింపు. ఈ విధంగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయం అనర్చిన పకీరు తిరిగి కనపడలేదు. పకీరు చెప్పిన సిరిడీ సాయిబాబాను చూడటానికి ఎంతో గాఢమైన కోరిక కలిగింది. మా ఇంటికి ఇంత దూరం వచ్చిన వారు సిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యాన్ని తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గాన నడిపించారు. దొంగలించిన నా ద్రవ్యం దొరికిన వెంటనే నిత్యులు సంతోషించి మైమరచి నా మొక్కును మరచుకుని ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూశాను. సిరిడికి పోవాలని అన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. నేను గోవా వెళ్ళితిని. అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్లి అటు నుండి సిరిడికి పోవనిశ్చయించుకుని నేను హార్బర్ వద్దకు వెళ్లగా స్టీమర్లో జాగా లేకుండెను. క్యాప్టెన్ ఒప్పుకొనలేదు. నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకుని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చింది. అక్కడి నుండి ఇక్కడికి రైల్లో వచ్చాను. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యాము. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పాలి. బాబా మా ద్రవ్యాన్ని తిరిగి రాబట్టను, ఇక్కడికి లాక్కొని వచ్చిన సిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఎందుకంటే బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివసించను. మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను సిరిడీకి లాగింది. సాయియే మన దత్తుడు, వారే నొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించరు. స్టీమర్లో జాగా ఇప్పించారు, నన్ను ఇచ్చటకు తెచ్చారు. ఇలా వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించింది. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసి అగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కింది, కానీ నిష్ప్రయోజమునైనను. పుటకు నిరాశ చెందను. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకకు విశ్వనాథునితో సిరిడీకి వచ్చింది. అచక బాబా సేవ చేస్తూ 2 నెలలు గడిపిన ఆమె ఎప్పుడూ మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండేవారు. బాబాను ఒంటరిగా చూసి వారి పాదాలపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానం కావలను అని కోరుకోనటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండను. తొట్టతుడుకు శ్యామకు ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగజేసుకోమనేది. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉండునని, అయినను ఆమె గురించి ప్రయత్నించదనని, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చునని చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాసులలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా ఉండమని, తాను సైగ చేయగాని మసీదు పైకి రావాలనని చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుటా నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకు అక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్య ఫలితము అనను. దానికి బాబా ఇలా అన్నారు, శ్యామ 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చింది. దానికి శ్యామ ఇలా అన్నారు, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవమే మాకు కావాలి. మీ నుండి మాకు గౌరవం కానీ స్వర్గం కానీ విమానం కానీ అవసరం లేదు. మీ పాదాలయందు నమ్మకం మాకెప్పుడూ ఉండుగాక. దానికి బాబా ఇలా అన్నారు, అవును నేను వచ్చింది అందుకే. ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుండదు. మీ అందు నాకు ప్రేమానురాగములున్నవి. అలా అంటూ బాబా పైకి వెళ్ళి తన గద్దపై కూర్చున్నారు. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనని ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిచ్చాను. బాబా ఆ టెంకాయను ఆడించను, అది ఎండుది కనుక లోపల కుడక ఆడుతూ శబ్దం వచ్చుతుండను. బాబా ఇలా అన్నారు, శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుతోంది, అది ఏమనుచున్నదో విని. అందుకు శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అలాగే ఆడవలనని వేడుచున్నది కావున టెంకాయని నీ ఆశీర్వాదంతో ఇను. దానికి బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించిన అలా అనుకున్నటకు ప్రజలు ఎంత మాయకులు. శ్యామ దానికి ఇలా అన్నారు, నీ మాటల మహిమ ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డలను పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేస్తూ ఆశీర్వాదాన్ని ఇవ్వకున్నావు. ఆ సంవాదం కొంతసేపు జరిగింది. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండను. శ్యామ ఏమో టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండను. తుదకు బాబాలుంది ఆమెకు సంతానం కలుగును అని ఆశీర్వదించను. ఎప్పుడు అని శ్యామ అడిగను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చారు. టెంకాయను పగలు కొట్టారు. ఒక చిప్పను ఇరువురు తిన్నారు. 2వ చిప్ప ఆమెకిచ్చారు. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాల్లో సంతానం కలగకపోతే ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసుకుని ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీన్ని చూసుదురుగా కాని ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనిను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదాలపై పడ్డారు. కృతజ్ఞుడకు తండ్రి 500 రూపాయలిచ్చింది. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనంతో శాల కట్టించను. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయం సంపూర్ణం. సత్కురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.